नारायण। प्रिया भगवत बंधुलारा, ఈనాడు మన సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో జరిగే, వారి యొక్క ఛాయలో జరిగేటటువంటి ఈ వరుణ యాగ కార్యక్రమంలో 3వ రోజు కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈ రోజు ఉదయం జరిగేటటువంటి కార్యక్రమం ఇప్పుడు పూర్తి అయింది. అందరికీ కూడా యజ్ఞ ప్రసాదాన్ని అందజేస్తారు. చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని ప్రసాదాన్ని మీరు తీసుకునేటట్లుగా మన వాళ్ళు తీసుకొచ్చి మీకు అందజేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా తీసుకుందిగాని. కార్యక్రమాన్ని మనం వైదికమైనటువంటి విధానాల్లో చేస్తున్నాం, అంటే వేదము చెప్పిన విధానాల్లో అని అర్థం. వేదం చెప్పినటువంటి దాన్ని భగవంతుడు మనకి భగవద్గీతలో కూడా అందించాడు. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా దాన్ని యజ్ఞముగా మలచి చేయాలి అని భగవంతుడు చెప్పాడు. యజ్ఞం అంటే దేవుని ఆరాధన చేయుట అని అర్థం. యజ్ఞం అనగా దేవ పూజ అని అంటారన్నమాట. అది ఎలా చేయాలి, అలా చేస్తే ఏమవుతుంది అనేదాన్ని 3వ అధ్యాయం భగవద్గీతలో స్వామి వివరించాడు. మానవ జీవితం అంతా కూడా యజ్ఞం మీదే ఆధారపడి ఉన్నది, ఇది భగవంతుడు చెప్పిన మాట. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మనందరి బతుకులు కూడా యజ్ఞం మీదే ఆధారపడి ఉంటాయి సుమా, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశం. యజ్ఞం మీద ఆధారపడి ఉంటాయంటే ఎందుకని? మనందరికి యజ్ఞాలు చేయడం వచ్చునా? అంటే ఎవరో ఆ పండితులు ఆ ఋత్విక్కులు వాళ్ళు కూర్చుని ఆ పుండాలు వేసుకుని అక్కడ దాంట్లో అర్పించాల్సినటువంటి పదార్థాలని సమర్పణ చేస్తూ వాళ్ళు ఏవో మంత్రాలు తంత్రాలు చేస్తూ వాళ్ళకేదో వస్తుంది తప్ప యజ్ఞాలంటే మేమెక్కడ చేస్తామండి యజ్ఞం? యజ్ఞం అంటే మనము చేసేటటువంటి ప్రతి పనిని ఎక్కడికి చెంది ఎలా చెందేటట్లు చేస్తున్నావో తెలుసుకోవటము అని అర్థం. దానికే యజ్ఞం అంటారు. మీరందరూ భోజనం చేయడం అలవాటు ఉందా లేదా మీకు? ఎంతమంది కొంత భోజనం చేయడం అలవాటు? భోజనం దేంట్లో చేస్తారు? కంచంలో చేస్తారు. అబ్బా, కంచంలో ఎలా చేస్తారు? కంచంలో ఎలా చేస్తారయ్యా భోజనాన్ని? ఏదైనా డిస్క్రైబ్ చేస్తానంటే చెవు వండిన పదార్థాన్ని పక్కన పెట్టుకొని తర్వాత చేతితో కలిపి కృష్ణ ఆర్పణం అంటే లోపలికి తీసుకుంటా. అదే నాకు తిన్నామంటే మీరు కంచంలో పెడుతున్నారు కదా, కంచం తింటుందా? కంచం తింటే అప్పుడు మనం ఏం చేస్తాం? కంచం ఏం, నువ్వు అన్నం పెట్టగానే తినడం ప్రారంభిస్తే ఏం చేస్తావు? ఏం చేయవా? కఠిన ఆపేస్తావు. కంచంలోంచి ఎవరు తీయాలి? మనం అంటే ఎవరు? కంచంలోంచి శ్రీమన్నారాయణ వచ్చి తీస్తాడా? ప్రాక్టికల్ గా నేను అడుగుతున్నానే, నేను వేదాంతం మాట్లాడటలేదు. చెయ్యి మా తీస్తోంది, నువ్వు చెయ్యి కంచంలో పెట్టగానే చెయ్యి తింటా అని అనుకో, అప్పుడు ఏం చేస్తాను? చెయ్యి నోటి దాకా తేదు, నేనే తినేస్తాను. కంచంలో పెట్టగానే అదే తినేయడం ప్రారంభించింది అనుకో, ఏం చేస్తాను? ఏం చేస్తానంటే చూస్తూ కూర్చుంటా, చూస్తూ కూర్చుంటా. డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు చేతికి ఏదో ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు అని చెప్తావు, అవునా కదా? దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తావా చేయవా? చెయ్యి పని ఏంటి? తీసుకొచ్చి మర్యాదగా నోట్లో వేయడం అంతే తప్ప దాని నోట్లో వేసుకోవడం కాదు. అంతేనా కదా చెయ్యి పని? సరే, చెయ్యి దాని పని సిన్సియర్ గా చేస్తోంది, కంచం దాని పని సిన్సియర్ గా చేస్తోంది. నువ్వు ఆ అన్నాన్ని పట్టుకొచ్చి నోట్లో వేసిన తర్వాత నోరు ఏం చేయాలి? ఏ నేను ఎందుకు పంపిస్తా? ఇక్కడ రుచిగా ఉంది కదా, నా దగ్గర అట్టే పెట్టుకుంటా, నేనే తినేస్తా అని నోరు నోట్లోనే కడుపుకి పంపించకుండా ఆపేసింది అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారు నోటికి ఏదో వాతం వచ్చినట్టుందండి, నోట్లో పెట్టింది గొంతుకులోకి పోవటం లేదు, మింగుడు పట్టం లేదు అని చెప్పి రిపేర్ చేయండి సార్ అని డబ్బులు ఇచ్చుకోవాలి. అప్పుడు డాక్టర్ గారు దానికి రిపేర్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళేట్టు చేస్తాడు. నోరు మర్యాదగా లోపలికి పంపించాలి, దాని బాధ్యత అది. సరే, నోరు పంపించింది పొట్టలోకి, పొట్టంది చాలా బాగుందా అని పంపించినటువంటి పదార్థం నా దగ్గరే అట్టే పెట్టుకుంటానని పొట్ట తన దగ్గరే పెట్టుకుంది అనుకోండి, ఇప్పటిదాకా మీరు ఎంత తినుంటారు? పుట్టినప్పటి నుంచి కేజీలా క్వింటాలా? క్వింటాలా టన్నులా? పొట్ట ఏం చేస్తోంది మీరు పంపించినటువంటి టన్నులు టన్నుల ఆహారాన్ని? మర్యాదగా దాని దేహంలో అన్ని మూలలకి పంపించేస్తుంది, రైట్? తన దగ్గరికి వచ్చినటువంటి ఆహారాన్ని పొట్ట తన దగ్గరే అట్టే పెట్టుకుంటుందా? పెట్టుకుంటుందా? అలా పెట్టుకోవచ్చా? అప్పుడు పొట్టలోకి పంపించిన తర్వాత దాన్ని దేహంలో అన్ని భాగాలకి పంపిస్తే ఆ అన్ని భాగాల దగ్గర నుంచి దాన్ని అనుభవించేది ఎవరు? నేను. ఎవరు అనుభవించేది? పొట్ట తన దగ్గరికి వచ్చిన ఆహారాన్ని ఎవరికి పంపించాలి? దేహంలో ఉండే అవయవాలన్నింటికి పంపించాలి. అప్పుడు అవయవాలన్నీ ఏం చేయాలి? నీకు అందించాలి. ఎవరికి అందించాలి? నీకు అందించాలి. అంటే ఆలోచించండి ఒకసారి, కంచంలో పెట్టే అన్నం కంచానికి కాదు, చేతికి. చెయ్యి తీసే ఆహారం చేతి కోసం కాదు, నోటికి. నోరు తినే ఆహారం నోటి కోసం కాదు, పొట్టకి. పొట్ట తీసుకునే ఆహారం పొట్ట కోసం కాదు, మిగిలిన అవయవాలకి. అవయవాలు అందుకునే ఆహారం అవయవాల కోసం కాదు, ఎవరి కోసం? నీ కోసం. నువ్వంటే ఎవరు? నువ్వంటే ఎవరా? ఆత్మా. నువ్వంటే ఎవరు? ఆత్మ. మనందరిలోనూ ఆత్మ ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ. నాలో ఒక ఆత్మ. నాలో అంటే ఈ దేహంలో, ఆ దేహంలో, ఈ కనిపించే ప్రతి దేహంలోనూ ఒక్కొక్క ఆత్మ ఉంది. ఈ దేహం చేసేటటువంటి ప్రతి పని అందుకునేది ఎవరు? ఆత్మ. తృప్తి పడేది ఎవరు? హా నాకు అనేది ఎవరు? ఆత్మ. తీసుకునేది చెయ్యే, నేనే తీసుకుంటున్నాను అన్న చెయ్యి కాదు, గ్రహించేది ఎవరు? ఆత్మ. నోట్లో వేసినా అది ఎవరి కోసం? కడుపులోకి వెళ్ళినా ఎవరి కోసం? అది దేహ ఇంద్రియాల్లోకి పంపించినా ఎవరి కోసం? మరి ఆత్మ గ్రహించేది ఎవరి కోసం? ఆత్మ అంటే నేను. నేను గ్రహిస్తున్నది ఎవరి కోసం? నీ వెనక ఉండి నడిపించే పరమాత్మ కోసం. ఎదురుకుండా మీరు దొన్నెలో ప్రసాదం పెట్టుకున్నారు అక్కడ, మళ్ళీ మీరు చూసినప్పుడు దొన్ని ఖాళీ చేసేసింది అనుకోండి, ఆ ప్రసాదాన్ని ఏం చేస్తారు మీరు? ఆ దొన్నెని అయ్యో ఇక్కడ ఏదో భూతం ఉందంటారు. దొన్నెలో పెట్టేది దొన్నె కోసం కాదు, నీ కోసం. చెయ్యి కలిపేది చేతి కోసం కాదు, నీ కోసం. నోరు నమిలేది నోటి కోసం కాదు, నీ కోసం. కడుపు తీసుకునేది కడుపు కోసం కాదు, నీ కోసం. ఇంద్రియాలు తమ దగ్గరికి ఆ రసాన్ని తెచ్చుకునేది వాటి కోసం కాదు, నీ కోసం. మరి నువ్వు వీటన్నిటినీ అందుకునేది ఎవరి కోసం? నువ్వు వీటన్నిటినీ అందుకునేది దేనికోసమయ్యా? ఆత్మ అంటే నువ్వే కదా. నువ్వే ఆత్మ అంటే నువ్వు వీటన్నిటినీ అందుకునేది ఎవరి కోసం? పరమాత్మ కోసమని గుర్తించాలి. కాని మనం గుర్తిస్తున్నావా? గుర్తిస్తున్నామా? ఇప్పటిదాకా ఇందాక మీరు టన్నులు టన్నులు అన్నారంతా తిన్నది ఎవరు? ఇక్కడ మా ఫ్రెండ్ అంటున్నాడు మనమే. మనమా తిన్నది? లోపాలుండి పరమాత్మ తింటున్నాడు, ఆయన అందుకుంటున్నాడు. నీలో కలిగిన ఆలోచనలన్నింటినీ కలిగించే వాడెవడు? ఆ లోపాలున్న పరమాత్మ. లభించిన ప్రతి వస్తువుని పొందేదెవడు? పరమాత్మ. నీకు శక్తినిచ్చేదెవడు? పరమాత్మ. కానీ మనం పరమాత్మ అంటున్నావా? అంత నేనే సంపాదించా. ఆహా ఎంత బ్రైట్ ఆలోచన నాకు వచ్చింది, ఆహా ఎంత బాగా నేను పనిచేశా, ఆహా ఎంత బాగా నేను సంపాదించా, ఆహా ఎంత బాగా నేను తయారు చేశా, ఏమంటున్నాం మనం? ఏమనాలి నిజానికి? ఆహా ఎంత బాగా భగవంతుడు చేయించాడండి, ఎంత చక్కగా భగవంతుడు దీన్ని స్వీకరించాడండి, ఎంత చక్కటి ఆలోచన భగవంతుడు ఇచ్చాడండి, ఎంత సమర్థవంతంగా భగవంతుడు చేయించాడండి అని అనాలి. నేను అంటున్నా అంటే మనం ఏం చేస్తున్నట్టు? కంచంలో పెట్టిన చేయి కంచంలోంచి నోటి దగ్గరికి నేను తేను అని అంటే ఏమంటాను దాన్ని? ఏమంటాను దాన్ని? రోగము. చేయి కంచంలో పెట్టాం, నోటికి ఇవ్వనంటూ ఉంది, అది లేవనంటూ ఉంది, ఏమంటాను దాన్ని? పక్షవాతం, దానికి ఏదో పేరు పెట్టారు. దాన్ని రోగమేనా కాదా? అది నోట్లో పెట్టినటువంటి అన్నం నోరు నేను పొట్టకి పంపనంటోంది. అబ్బా రుచిగా ఉంది, నేనే నవ్వుతాను, అదే నవ్వుతోంది, అలా చూయిందాం నవ్వినట్టుగా. ఏమంటారు దాన్ని? రోగము కడుపులోకి పంపించింది, దాన్ని కడుపు ఇంద్రియాల దగ్గరికి ఇతరత్ర పంపించారంటోంది. తన దగ్గరే పెట్టుకుంటాను, అబ్బా ఎంతో రుచిగా ఉంది కదా పొట్లారం, నా దగ్గరే అట్టే పెట్టేసుకుంటానంటోంది. ఏమంటాం దాన్ని? రోగము అజీర్తి. నీ దగ్గరికి వచ్చినటువంటి వస్తువుని నువ్వు వెనకాతల వాడికి అందించాల్సి ఉంటుంటే వాడికి అందించకుండా, ఇదంతా నేనే, ఇదంతా నాదే, ఇదంతా నాకే, ఇదంతా నా వల్లే, ఓ ఇదని అందరికీ కూడా అయ్యమా అని నేనే అంటున్నామంటే నీకేం వచ్చినట్టు? పెద్ద రోగం వచ్చినట్టు, మామూలు రోగం కాదు, పెద్ద రోగం వచ్చినట్టు లెక్క. ఇది తప్పు. దొన్నెలో పెట్టింది మర్యాదగా నీ చేతికి ఇస్తోంది, నాలో పెడితే నీకెందుకు ఇవ్వాలి అంటుంది. మీ దొన్ని దెబ్బలాడుతుందా మీ మీద? చేతిలో పెట్టింది దాన్ని నోట్లో తింటుంటే నోరు మీద దెబ్బలాడుతుందా మీ చెయ్యి వెళ్ళి? ఎందుకు తినేస్తావు, ఎందుకు తినేస్తావు అని లాగేసుకుంటుందా? నోట్లో పెట్టిన దాన్ని అలా నమ్మి లోపలికి బ్రింగేస్తుంటే నోరు ఈ పొట్ట మీద వెళ్ళి దెబ్బలాడుతుందా? ఏం పొట్ట, నువ్వే తింటావా అంత కూర్చుని దెబ్బలాడుతుందా? అక్కడ రోగం లేదు కనుక అవి సవ్యంగా ఒకదాన్ని తన వెనకాతలు ఉండేది ఎవరో వాడికి పంపిస్తున్నాయి. దొన్ని చేతికి ఇస్తోంది, చెయ్యి నోటికి ఇస్తోంది, నోరు కడుపుకి ఇస్తోంది, కడుపు దేహానికి ఇస్తోంది, దేహం నీకు ఇస్తోంది. కానీ నీ వెంట వాడున్నప్పుడు వాడికి పంపించాల్సిన నువ్వు మాత్రం అక్కడ అడ్డుకోడ కట్టి నేనే, నాకే, నాదే, ఎంత నా వల్లే, ఏం చేస్తున్నట్టు? నీ వెనక వెళ్లాల్సిన వాడి దగ్గరికి వెళ్లకుండా నువ్వు అడ్డేస్తున్నావు. అంటే నీకు ఏమొచ్చిందన్నమాట? పెద్ద రోగం వచ్చింది. అందరికీ వచ్చింది ఈ రోగం. ఎంత చెప్పింది అంత కాదంటే చిన్నవాడికి కొంచెం రోగం, పెద్దవాడికి ఇంకా పెద్ద రోగం. ఒరే ఇదేం రోగం రా అంటుంటారు కదా. ఈ రోగానికే అహంకారం అని పేరు. ఏమంటారు ఈ రోగాన్ని? అహంకారం. అహంకారం అంటే ఇలా పెద్ద కళ్ళెగరేసి తల ఎగరేయడమే కాదు, అది ఇంకో రకమైన అహంకారం. దట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఈగో, ఆరోగెన్స్. కానీ ఈ అహంకారానికి అర్థం ఏంటంటే అహం కాని దానిని అహం అని అనుకోనడము. ఏమంటారు దాన్ని? అహం కాదు నిజానికి అది, కానీ అహం అని అనుకుంటుంది. ఈ లోపలుండి దీని అంతటినీ కూడా నిలబెట్టిన వాడెవడు ఇప్పుడు ఇలాగా? ఇప్పుడు ఇక్కడ ఈ బాడీ నిలబడుంది, అక్కడ బాడీ కూర్చుంది. దీన్ని నిలబెట్టిన వాడు పరమాత్మ అయితే మనమేమంటున్నాం? అబ్బా నేనెంత సమర్థంగా ఉన్నానండి, నేనెంత బాగున్నానండి, అర్థం చూసుకొని మనం ఏం దుమ్ముకుంటూ ఏమంటాం మనం? అబ్బా నేనెంత బాగున్నానండి, ఆహా ఆహా, ఈ పక్క నుంచి చూస్తాం, ఆ పక్క నుంచి చూస్తాం, ముందు నుంచి చూస్తాం, కింద నుంచి చూస్తాం, ఆహాహాహా ఏం బాగున్నా, ఏం బాగున్నా, బాగున్నది ఎవరు నువ్వా? బాగా పరమాత్మ అంటావు ఏమిటే అయ్యండి, ఆలోచించండి, ఆలోచించి సమాధానం చెప్పండి. నువ్వు అద్దమ్మతో నిలబడితే బాగుగా ఉంది అనుకుంటే నీకు అనిపించేది ఎవరు? మొహం, నువ్వు మొహం ఒకేనా? మొహం ఎవరికి? నాది. ఇప్పుడు ఈ మైక్ నాది అన్నాను, నేనే మైకు అంట. నాది అని ఏమన్నానో అది వేరే అర్థం అనం కదా. ఈ బట్ట నేనా? ఈ బట్ట నాది. మరి నేను బట్ట ఒకటి ఎలా అవుతాం? నా మొహం అంటున్నాం. ఎవడడిగా తెలియకపోతే నా మొహం నాకేం తెలుసు అంటారు అంటారా? అంటే మొహం నువ్వు ఒకటయా? కాదు, తెలుసును, కానీ అర్థం ముందు నిలబడ్డప్పుడు మాత్రం అది మర్చిపోతాను. అబ్బా నేనెంత బాగున్నాను అని చుట్టూ ఇలా నిలబెట్టేవాడు ఒకడు, ఇలా ముందుకు వేసేవాడు ఒకడు, వెనక్కి వేసేవాడు ఒకడు, పక్కకి చుట్టేవాడు ఒకడు, తరలించి పెట్టేవాడు ఒకడు. ఎంత ఎవరనుకుంటున్నాడు అది? నేను అనుకుంటూ చూస్తాడు మొహాన్ని, దాని మొహం వాడారు. వాడు అట్లా చూసుకోగలిగే శక్తినిచ్చిన వాడెవడు? ఆ వెనకాత నుండి పాప ఆయన వేస్తున్నాడు. ఆ వెనకాత నుండి వాడు ఆడిస్తుంటే వీడు ముందర తన అర్థంలో మొహం చూసుకుంటున్నాడు. వాడు వీళ్ళకి కాసేపు నేను పక్కకి వెళ్ళి వస్తాను లే నాన్న అని వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఇంట్లో వాళ్ళు ఎందుకు అట్టే పెట్టారు ఇంకా ఇందులో తీసి బయట కాల్ చేయటం? వెరీ సింపుల్. మీరు ఎప్పుడైనా ఓ చిన్న గాజు బొమ్మ కొన్నారనుకోండి, ఓ 500 రూపాయలు పెట్టి, ఎప్పుడైనా పట్నానికి వెళ్ళినప్పుడు మంచి గాజు బొమ్మ కనిపించింది 500 రూపాయలు అన్నాడు, పాపం మీరు డబ్బులు పెట్టి కొన్నారు ఇంటికి తెచ్చారు, అది ఏదైనా తగిలి కాకపోతే దాని చెయ్యి విరిగింది అనుకోండి ఏం చేస్తారు? బయటేస్తావు, దమ్ము పట్టుకొచ్చి అతికించి మళ్ళీ పెడతావు. ఎందుకని? 500 పెట్టి కొన్నానే కదా, 500 పెట్టి కొన్నాను కనుక దానికి ఏదైనా విరిగిపోతే మళ్ళీ జాగ్రత్తగా అతికించి మళ్ళీ పెట్టుకుంటాను సార్. మరి శరీరానికి ఎంత ఖర్చు పెడుతున్నాం? 100,000, 1,000,000, 1,00,000 కదా. కష్టమైన ఒకనాడు ఇందులో వెళ్ళిపోయాడు అనుకోండి, హాయిగా రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవచ్చు కదా. మీరు ఫోన్లు పెట్టుకోండా, పాలు పెట్టుకోండా, పళ్ళు పెట్టుకోండా, అలాగే లోపల ఉండేటట్టు ఏదో పోయి మాకేం కనిపించకనే బాయ్ ఏమైనట్టు పోతే హాయి తీసి రిఫ్రిజిరేటర్ లో దాచేస్తే సరిపోతుంది అట్లా. ఎందుకని అంటారు కదా, చూడకుండా ఉండాలి అసలు బతకదు అంటారా? మరి అలాంటప్పుడు ఎందుకండి కాల్చేయడం? ఎందుకండి చక్కగా రిఫ్రిజిరేటర్ లో డీప్ ఫ్రీజర్ లో పెడితే హాయి వాళ్ళ పాడు ఉంటుంది కొంతకాలం పెట్టి పెడుతున్నాడా ఎవడైనా? ఒకవేళ తెలియక ఎవడైనా పెట్టినా పక్క వాడు పెట్టని ఇస్తాడా? మీకు ప్రయాణం ఎక్కువైపోయి డిఫ్రీజర్ లో పెడతా అన్నారు అనుకోండి, పక్కవాడు అంతా ఏమంటారు? ఎలా ఇదేం విచ్చింది అనేది వాడిని చేస్తా జాగ్రత్త తీసేయి. ఇది 1,00,000 ఖర్చు పెట్టారు కదా, ఓ గాజు ముక్క ఊడిపోతే అతికించుకొని మళ్ళీ పెట్టుకుంటారు, ఓ బంగారు ఆభరణం ఊడిపోతే మళ్ళీ అతికించి మళ్ళీ పెట్టుకుంటారు,
ఇందులో ప్రాణం పోతే బొమ్మలు అమ్మకపోయింది ఆయన తీసుకురా అప్పుడు పెట్టుకోవచ్చు కదా అని పెట్టుకుంటున్నారా?
నిన్ను ఈవేళకి ఇలా ఉంచిన వాడు ఆ వెనకాతలు వాడు కదా. మీలో కలిగే ప్రతి ఆలోచనకి కారణం ఎవడు? భగవంతుడు. నువ్వు చేసే ప్రతి పనికి కారణం ఎవడు? నువ్వు లభించే ప్రతి వస్తువుకి కారణం ఎవడు? నీకు వచ్చే ప్రతి పొగడ్తకి కారణం ఎవడు కదా? కానీ ఎప్పుడైనా భగవంతుడు అని ఆయనకి నమస్కారం పెట్టి నీకు లభించిన దాని తండ్రి ఇది నీదయ్యా అని అంటున్నావా? పొరపాటున పొరపాటున కూడా అంత నాది అని ఇంత పొడుగు చేశాను చెప్పి దాని మీద ఇలా నిమ్మకాయ నిలబడి ఇది పెద్ద రోగం అంటే మనకు వచ్చిన రోగం ఇది అహంకారం. అహం అంటే నేను అని అర్థం. ఈ నేను అనే మాట దాండో నేనే అని మీరు చెయ్యి చూపించిన ఈ చెయ్య నేనంటల్లా నేననేదేవుడు నేననేదేవుడండి. ఈ చెయ్య కలిగిన దేహం కలిగిన ఆత్మని పట్టుకున్న పరమాత్మ అంటున్నాడు కదా. ఇలా చెయ్య నీకు చూపించినా ఇది చెయ్య కాదు చెయ్య కలిగిన వాడు అని నీకు తెలుస్తోంది కదా. అలాగే ఈ లోపల ఉండేటటువంటి నేను వాడు కూడా నేను నాది అన్నప్పుడు ఎవరిదని తెలియాలి? వెనకాతలు ఉండే వాడిదని తెలియాలి కదా. తెలుస్తోందా మనకి? అలా ఆ లోపల అనేవాడి పేరు అహం. కానీ ఆహాన్ని మనం ఏం చేస్తున్నాం? వాడి నుంచి తెచ్చి మన జేబులో పెట్టుకుంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నట్టు ఎవరిదో చెందిన వస్తువు తెచ్చి మన జేబులో పెట్టుకున్నాం అంటే ఏమంటారు? అబ్బా, ఒకడికి చెందిన వస్తువుని మరొకడు తన దగ్గర పెట్టుకోవాలనుకుంటే ఏమంటారు? అండి
గజదొంగ,
మామూలు దొంగ కాదు గజ దొంగ. అంటే ఇప్పుడు మనం ఎవరేమో ఆలోచించండి, ఎవరమ్మా ఇప్పుడు గజ దొంగ? వాడికి చెందిన అహం అనే మాటని వాడికి చెందకుండా మధ్యలో కట్టమని ఆపేసి మన మీద పెట్టేసుకుంటున్నామే. ఇది అహం కాని దానిని ఈ దేహాన్ని లేక ఈ ఆత్మని అహం అనే పదంతో చెప్పడమే అహంకారము. అహం మంచిది కారించడు. ఏ మంచిది? అహం చాలా మంచిది. ఎందుకంటే అహం అంటే వాడే కదండి. కానీ ఎక్కడ వచ్చిన ప్రమాదం? అప్పుడు దాంట్లో కారణం కలిసింది, వచ్చిన ప్రమాదం అది. దాన్ని పట్టుకొచ్చి మన దగ్గరికి తీసుకొచ్చి ఆ తీసాం. మన నుంచి లోపలికి వెళ్ళమట్లా నోటి దాకా వచ్చిన అన్నం పొట్టలోకి వెళ్ళకుండా ఆపేసింది. పొట్ట దాకా వెళ్ళిన అన్నాన్ని మిగతా దేహంలో అన్ని భాగాలకి వెళ్లకుండా ఆపేసినట్టు మన దాకా వచ్చిన దాన్ని ఆ వెనకాతలు ఉండే వాడి దాకా వెళ్లకుండా మనం ఆపేసుకుంటున్నాము. ఇది నేను చేసేటువంటి పాడు పని. దీని పేరు అహంకారము. పోవలసింది ఏంటి? కారం పోవాలి. ఇందులోంచి కారాన్ని కడిగేయాలి. అహం చాలా మంచిది. ఎప్పుడు అహం మంచిది అవుతుంది? అది కారణం పోతే ఏమొస్తుంది అందులోకి? కారణం వస్తే వాడి దగ్గర ఉమ్ముతుంది. ఎందుకంటే వాడి దగ్గర పంపించేస్తోంది కదా. ఇప్పుడు ఈ చెయ్యి ఏం చేస్తోంది? మీరు చెప్పిన మాట ఉంటుంది, తిరగడం కాదు, ఎలాపడితే తిరుగుతుంది. మరి నేను ఇలా అన్నా ఏం చేస్తుంది, ఇలా అన్నా ఏం చేస్తుంది, ఇలా అన్నా ఏం చేస్తుంది, చెప్పిన మాట వింటుంది. అంటే మీ సేవ చేసుకోండి. చెప్ చేసుకోండి సార్, మీ చేతులు మీ సేవ చేస్తున్నా లేవా, అది చెక్ చేసి చూడండి. మీ చేతులు మీరు చెప్పిన మాట వింటున్నాయా లేదా, సిన్సియర్గా అంటే మీకు సేవ చేసుకోండి. అలా సేవ చేస్తూ ఉన్నంత వరకు అది మీ వస్తువు. దానికంటూ ఏ రకమైన అహంకారము లేదు, అహంకారం లేదు దాంట్లో. కానీ అహం ఉంది, నేను అంటే నువ్వు అనమంటే అంటుంది, నువ్వు అనమంటే అంటుంది. కానీ ఎవడైనా ఇలా నేను ఆయన అనగానే ఎవడైనా వచ్చి చేతి బాగా వేసాడు అనుకోండి, ఒప్పుకుంటావు చేతి వచ్చి మాల వేసాడు అనుకోండి, చెయ్యి ఏం చేస్తుంది, తీసుకొచ్చి మళ్ళీ మెడ వేస్తుంది. దానికి వచ్చినది ఏమైనా ఏం చేస్తుంది ఆ చెయ్యి, మీకు ఇచ్చేస్తుంది. సింపుల్, మీకు ఇచ్చేస్తుంది. నువ్వేం చేయమంటే చేస్తుంది, నువ్వు రాయమంటే రాస్తుంది, ఉండమంటే ఉంటుంది, పక్క వాడిని అది వాయించండి వాయిస్తుంది. దానికంటూ బాధ్యత లేదు. ఇప్పుడు చెయ్యబడి పక్క వాడిని అది వాయించింది అనుకోండి, అవతల వాడు ఏం చేస్తాడు, నీ దగ్గర వస్తాడు, నేనేం చేయలే నా చేయి చేసింది అంటున్నారా మీరు, నాకేం తెలియదండి నా చేయి చేసింది అంటున్నారా. ఆ వచ్చినప్పుడు కూడా నీ చేతిని పట్టుకుని వాయిస్తానంటాడా, ఎవరి మీద దెబ్బలుతాడు, నీ మీద దెబ్బ. నీ ఎందుకనంటే ఈ చెయ్యి స్వాతంత్ర్యం లేదు దానికి. ఏముంది, నువ్వు చెప్పినట్టుగా వినడమే. అంటే దాని పని చేయించింది ఎవడు, నువ్వు. అంటే అవతల వాడు వచ్చి ఎవరి మీద వాయిస్తాడండి, నిన్ను వాయిస్తాడు తప్ప చేతిని వాయించాడు. చూసాడా, చెయ్యి చేసినా దానికి బాధ్యత లేదు, వెనకాతల వాడికి బాధ్యత. ఎందుకంటే అది నీకు చెందింది కనుక. అట్లానే నువ్వు కూడా నిజంగా తెలివైన వాడు అయితే చేసే ప్రతి పనిని ఎవరికి అప్పగించాలి, ఎవరికి చెంది ఉండాలి, భగవంతుడికి చెంది ఉండాలి. ఉంటున్నామా అండి, భగవంతుడికి చెంది ఉంటున్నామా మనం, కొంతమందిని పూజ చేయండి అంటే రోజు చేయాలండి, రోజు చేయాలండి. అదేంటి నువ్వు భోజనం రోజు చేస్తున్నావా, అయ్యో భోజనం అయితే బాగా చేస్తానండి. ఆ రోజు మళ్ళీ నాలుగు పూట్లు మళ్ళీ రెండు సార్లు కదండి, మళ్ళీ అఫీషియల్ గా నాలుగు సార్లు, ఇంకా మళ్ళీ అనఫీషియల్గా మధ్య మధ్య పానీయాలు ఇంకా చాలా ఉంటాయి. మరి నువ్వు అన్ని సార్లు తినేటప్పుడు దేవుడికి పెట్టాను కదా, ఓ అదేనండి, మరి పొద్దున్న సాయంకాలం కూడా చేయాలండి. మళ్ళీ డౌట్లు అంటే మరి నువ్వు పొద్దున్న సాయంకాలం కూడా తింటావు, పొద్దు మధ్యాహ్నం కూడా తింటాను ఇంకా. మరి వాడికి పెట్టాను నీకేం వచ్చింది, ఓ అలాగండి, అయితే ఏమండి అన్నం ఎక్కడ పెట్టాలండి, పాలు బంగారం పెడితే సరిపోతాయండి. మరి నువ్వేం చేస్తావు, నువ్వు పాలు బంగారం తింటావా, తప్పిపోయి ఏదండి నాకు పప్పు కూర చారు పచ్చడి సాంబారు ఇడ్లీ దోశ వడ జిలేబీ మైసూర్ పాక్ పెరుగు. మరి నువ్వు ఇన్ని తినేటప్పుడు లోపల ఉండేవాడు వాడే కదా, వాడికి ఏమైనా పెట్టానికి. ఇది మన బతుకు, లోపల ఉండి చేయించేదంత వాడే అయినా వాడు చేయిస్తున్నాడు అని అనుకుంటూ వాడికి అనే ఒక భావన కలగడానికి కూడా దరిద్రమైన అంత పెద్ద రోగం వచ్చి పట్టి చూపిస్తాం. అంత కారం లోపలంత పేరుకుపోయింది. ఈ కారాన్ని కడిగేస్తే ఈ అహం అనేది వాడికి చెంది ఉండాలి. నీ చెయ్యి ఎవరికి చెంది ఉండాలి? నీ నోరు ఎవరికి చెంది ఉండాలి? నీ పొట్ట ఎవరికి చెంది ఉండాలి? అట్లాగే ముగ్గు కూడా ఎవరికి చెంది ఉండాలి? వాడికి చెంది ఉండేటప్పుడు నువ్వు దాసుడు అంటాడు. ఏమంటారు? దాసుడు. అప్పుడు అహం దాసుడు అవుతాడు. దాసుడిగా ఉండే అహం అవుతాడు. అప్పుడు ఏమంటారు? దాసోహం అంటారు. అహం కారంలో కారం కలిగేస్తే ముందేమొచ్చి చేరుతుంది? దాస వచ్చి చేరుతుంది. అప్పుడు ఏమంటాడు వాడు? దాసోహం. దాసోహం. ఈ దాసోహం అనగలిగే స్థితి రావాలి. అది కారాన్ని కడిగితే మాత్రమే వస్తుంది. ఆ కారాన్ని కడిగితే, దాస వచ్చి చేరితే దాసోహం అంటే, అప్పుడు నువ్వు చేసే ప్రతి పని నీ వెనక ఉండే వాడి దాకా కూడా చేరుతుంది. ఇప్పుడు దొంగలో పెట్టినా కోసం అని అంటున్నావు కదా. అంటే మధ్యలో చెయ్యి వెళ్ళిపోయింది, నోరు వెళ్ళిపోయింది, పొట్ట వెళ్ళిపోయింది, గొంతు వెళ్ళిపోయింది, ఇంద్రియాలు వెళ్ళిపోయాయి. నీ దాకా దాన్ని చక్కమని చేరు చేసుకున్నావు. ఇది నా ప్రసాదం అండి, ఇది నా అని ఒకసారి నీ దాకా ఎట్లా వచ్చి చేరిందో, నీ నుంచి వెనక వాడి దాకా కూడా కాస్త చిన్న లింక్ నువ్వు మిస్ అయిపోయి, ఇట్స్ రీచింగ్ ఆల్మోస్ట్ యూ బట్ యు ఆర్ నాట్ లింకింగ్ విత్ ది గాడ్ హూ ఇస్ బిహైండ్ యూ. నీ వెనక ఉండే దేవుడికి లింక్ చేయడం మర్చిపోతున్నావు. అలా లింక్ చేసి నువ్వు జీవించడమే యజ్ఞము అంటే. యజ్ఞము అంటే ఇలా కొండం కట్టి దాంట్లో నిప్పులు వేసి మనమంతా హోమాలు చేయలేము, నిజమే. కానీ ఇక్కడ చేసేది మనకి దాన్ని నేర్పడం కోసం. ఇక్కడ ఏం చేశారు? కొండం కట్టారు ఇటుకలతో, దాన్ని చక్కగా అలికారు అందంగా గోమయంతో. దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఒకటో మెట్టి మీద కొన్ని, రెండో మెట్టి మీద కొన్ని, మూడో మెట్టి మీద కొన్ని వేశారు. అక్కడ ఒక ఆయన కూర్చుంటాడు. అవేవో రెండు గరిటెలు ఉన్నాయి, వాటితో పట్టుకుంటాడు. ముందర ఏదో ఒక కలశం పెట్టారు, దాని మీద ఒక చిన్న దండం పెట్టారు, దాని కింద దర్బాలు పెట్టారు, ఈ పక్కన ఒక కూర్చోబెట్టారు, దాని కింద తామర పాకు పెట్టారు, దాని కింద ఏదో పెట్టారు, ఆ పక్కన ఏవో పెట్టారు, ఈ ముందర ఏవో పెట్టారు. కానీ ఇక్కడ చేసే ప్రతి పని కూడా ఇందులో ఒక దేవతని ఉద్దేశించి అర్పిస్తా. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదం, నేను ఇంద్రుడికి అర్పిస్తున్నా. ఇంద్రుడంటే ఇంద్రుడనే పేరు కలిగిన దేవత లోపలుండేటటువంటి నారాయణుడు. యమాయ స్వాహ, యముడులో ఉండే నారాయణుడు. వరుణాయ స్వాహ, వరుణుడిలో ఉండేటటువంటి నారాయణుడు. కుబేరాయ స్వాహ, కుబేరుడిలో ఉండే నారాయణుడు. ఏదర్పించినా ఆయా దేవత దేవత నుంచి లోపల ఉండే నారాయణుడిగా, పైన అగ్ని, అగ్ని నుంచి దేవత, దేవత నుంచి నారాయణుడు. అగ్ని అయినా మళ్ళీ ఈ అగ్ని దేవత కాదు, పైన మనకు కనిపించేది నిప్పే. కానీ నిప్పు కనిపించట్లే మనం, నిప్పు వెంట ఉండే అగ్ని దేవత. ఆ అగ్ని దేవత నుంచి ఏ దేవత పేరు చెబుతామో ఆ దేవత, ఆ దేవత నుంచి అతడిలో ఉండే నారాయణుడు పేరు. ఇక్కడ ఎట్లాగైతే అలా వాళ్ళు అర్పిస్తున్నారో, ఆ అర్పించేటటువంటి నారాయణుడు అక్కడ మధ్యలో ఉంటాడు. యాగశాలకి ఒక రూపాన్ని ధరించి విగ్రహంగా ఉంటాడు. అక్కడ మనం దాన్ని అర్పణ చేస్తాం, అందేది వాడు. అట్లానే మనం కూడా ఈ శరీరము, చేతులు, కాళ్ళు, పళ్ళు, ముక్కు, నోరు, రకరకాలైనటువంటి పై కనిపించే ఇంద్రియాలు, లోపల ఉండేటటువంటి ఇంద్రియాలు, వీటి ద్వారా చేసేటటువంటి ప్రతి పని కూడా ఇందులో అర్పించే ఒక్కొక్క ఆహుతి లాంటిది. ఈ లోపల నీలో కూడా ఏవో ఉన్నాయి కదా భావాలు, ఈ భావములనేవే అగ్ని, అందులో ఉండే మంట లాంటిది. ఆ మంట ద్వారా ఒక్కొక్క దేవత నుంచి నారాయణుడికి వెళ్ళినట్టుగా ఇందులో నువ్వు చేసే ప్రతి పని, కొన్ని లోపలికి చేస్తావు, కొన్ని పైకి చేస్తావు. ఒక వ్యక్తికి నువ్వు ఏమైనా చేస్తున్నావంటే పైకి చేస్తున్నావంటే అందులో ఉండే నారాయణుడికి చేస్తున్నావు, ఇందులో ఉండే నారాయణుడికి చేస్తున్నావు. ఏదైనా చేరేది నారాయణుడికి అని మనం తెలిసి చేసేటటువంటి ప్రతి పనిని నారాయణుడి దాకా ఇది వెళ్ళి చేరాలి అని అనుకుంటే, అలా చేస్తే నువ్వు చేసే ప్రతి పని ఏమి, నువ్వు పొలం దున్ను అది కూడా, నువ్వు గింజ నాటు అది కూడా చెప్పాను, నువ్వు వంట వండు అది కూడా చెప్తాను. నువ్వు చేసే ప్రతి పని, ఈ పని ఆ పని లేదు, నువ్వు ఏ నీ దేహ సంబంధమైన బాధ్యతతో చేసే పనులు ఉంటాయో ప్రతి పనిని అందుకునేటటువంటి వాడు అక్కడ ఉండే నారాయణుడు. అప్పుడు అది యజ్ఞమవుతుంది, అప్పుడు పొలం దున్నినా అది కూడా యజ్ఞమవుతుంది, ఉప్ప నూర్చినా అది యజ్ఞమే, నాట్లు వేసినా అది యజ్ఞమే, ఏ పని చేసినా అది ఒక యజ్ఞం. అలా చేస్తే ఆ చేసేటటువంటి యజ్ఞ ప్రభావం చేత నువ్వు చేసే పని వల్ల ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు ఆనందిస్తాడు. ఈ శక్తిని ఇచ్చేదే సూర్యుడు, గాలినిచ్చేదే అది సూర్యుడు, భూమిని ఇలాగా ఒక గతిలో తిప్పేదేవుడు అది సూర్యుడే, నీ పంటలు పండడానికి కారణమేవుడు అది సూర్యుడే, నీలో తేజస్సు రావడానికి కూడా కారణం ఆ సూర్యుడే, ఇవన్నీ చేసేది సూర్యుడే. కానీ ఆ సూర్యుడి వెనకాతల ఉండే నారాయణుడు, అందుకే ఆయన పేరు మన వాళ్ళు ఏమని పెట్టారు, సూర్యనారాయణ. నువ్వు ఈ భావనతోటి చేస్తే అప్పుడు సూర్యుడు నీలోంచి కలిగేటటువంటి ఈ శక్తిని మంచి మేఘాలు తయారు చేయడానికి వాడుతుంది. ఇలా చేసేవాడు ఎక్కడుంటే ఆ ప్రాంతంలో చక్కటి మేఘాలు ఏర్పడతాయి, ఎందుకంటే సూర్యుడు ఆ కిరణాల ద్వారా మేఘాలను తయారు చేస్తాడు. సూర్యుడిలోకి వచ్చే ప్రతి కిరణము మేఘాన్ని తయారు చేయదు, జ్ఞాపకం పెట్టుకోండి. సూర్యుడు ఆకాశంలో 24 అవర్స్ 365 డేస్ ఉంటాడు కదా, ఆయన కిరణాలు ఎప్పుడు ఉంటాయి కదా, నీళ్ళు ఎప్పుడు ఆవిరవుతూ ఉంటాయి కదా. కానీ అస్తమాన్ ఇప్పుడు మన ఆకాశంలో చూస్తున్నట్టుగా మేఘాలు వస్తాయా, ఎందుకురావు? అదే సూర్యుడు, అదే కిరణాలు, అవే నీళ్ళు అయితే కిరణం వచ్చిన ప్రతిసారి ఆ నీళ్ళంతా ఆవిరైపోవాలి కదా, ఆవిరైన ప్రతి నీరు మేఘం అయిపోవాలి కదా, మేఘమైనటువంటి ప్రతి భాగం వరటించేసి మొత్తం ఎక్కడ పడితే అక్కడ అప్పుడు నీళ్ళు కురుస్తూనే ఉండాలి కదా, కురుస్తున్నాయట్లాగా నో. ఎక్కడ ఈ భావన కలిగి ఉంటుందో, యజ్ఞ భావన ఎక్కడ చేరి ఉంటుందో, అక్కడ కలిగేటటువంటి సూర్యుడి యొక్క కిరణములు శక్తివంతమై తయారు చేసేటటువంటి మేఘాలు మీకు కావలసిన నీటిని ఇచ్చి అవి సూర్యుడిని చేరితేనే ఆదిత్యాది జాయతే వృష్టి. అలా కురిసిన వర్షం వల్ల వచ్చేదే పంట. అది తింటే మనము పెరుగుదల. యజ్ఞము వల్ల బ్రతుకు సాగును. యజ్ఞముగా బ్రతికితేనే వాడు బ్రతికినట్టు లెక్క. లేకపోతే బయట ఎన్నో జంతువులు తిరుగుతున్నాయి, ఎన్నో కీటకాలు తిరుగుతున్నాయి. ఆ కీటకాలకి మనిషికి తేడా లేదు, ఆ జంతువులకి మనిషికి తేడా లేదు. ఎందుకంటే అవి తింటున్నాయి, అవి తిరుగుతున్నాయి, అవి బతుకుతున్నాయి, ఉన్నాడు అవి కూడా పోతున్నాయి. వీడు అట్లాగే తింటాడు, వీడు అట్లాగే తిరుగుతాడు, వీడు అట్లాగే పోతాడు. ఏమిటి తేడా దానికి తింటుంది? ఎవడి బ్రతుకు యజ్ఞమయమవుతుందో వాడు తన బ్రతుకుని మంచిగా చేసుకోవడమే కాకుండా తన చుట్టూ ఉండే వాళ్ళ బ్రతుకును కూడా మంచిగా మలచగలుగుతాడు. దానివల్ల వాడు సుఖపడ్డమే కాకుండా తన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని కూడా సుఖపరచగలుగుతాడు. అందుకు మానవ జీవితాన్ని యజ్ఞముగా మలుచుకోండయా. యజ్ఞముగా జీవించడం కంటే మనం నేర్వదగినది మరొకటి ఉండదు సుమా అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అది తెలిసి మనం కూడా అట్లా చేయగలిగితే మన ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుంది, మన ప్రాంతం కూడా సుఖాన్ని అందించగలిగే మంచి పంటలను ఇస్తుంది, మంచి వానలు వస్తాయి. మనం యాగాన్ని చేయడానికి పట్టుకొస్తే యాగం అంటే ఇక్కడేదో చేసేస్తే అదేదో టమాటా జరిగిపోయి మ్యాజిషియన్ చేసినట్టుగా ఎలా కర తీసుకెళ్తే అసహ్యమైన వాన పుట్టినట్టుగా అలాగే రావడం మనం అలా కోరుకోవటలేదు. ఎప్పుడు దాన్ని అంటారు అలా వస్తే ఏమంటారు మనకి మ్యాజిక్సా కావాల్సింది. మనిషి బతుకంటే మ్యాజిక్ కాదు, వాస్తవం. వాస్తవంలో బ్రతకాలి, వాస్తవంగా బ్రతకాలి, వాస్తవంగా పని చేయాలి, వాస్తవమైన వాడి దాకా తీసుకువెళ్ళి అందించాలి. అది బ్రతుకంటే అది మన నేర్వాలి. ఇదివరకు రోజుల్లో మన దగ్గర జ్ఞానాన్ని ఇవ్వగలిగేటటువంటి పెద్దలు ఉండేవారు మన ఊళ్ళల్లో. వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు, మనం తెలుసుకోగలిగేవాళ్ళం, అలా జీవిస్తూ ఉండేవాళ్ళం కంటే జీవితాలు బాగా సాగేవి. కానీ ఇప్పుడు నాకు అట్లాంటి వాళ్ళు పోయారు, మంచిగా లేదు. మనకి స్కూల్స్ వచ్చాయి, కాలేజెస్ వచ్చాయి, వాళ్ళకి ఇలాంటివంటే పడవు. ఇప్పుడు కొంతమందికి దీపపు కాంతి అంటే పడదండి, తెలిసిన ఎవరికి? గుడ్ల గోపాలకి. ఏం చేస్తాం? వాడికి దీపపు కాంతి అంటే పడదు, వెలుతురంటే పడదు, సూర్యుడంటే పడదు. ఎప్పుడు చీకటి కొట్టుకులు బతికేది. ఇప్పుడు మన చదువులు కూడా అట్లాంటి చదువులే ఉన్నాయండి దురదృష్టం కొద్ది. తెలివి వాస్తవాన్ని అందించేటటువంటి మెకానిజం మన మధ్య పోయింది. మనమన్నీ కూడా మెటీరియలిస్టిక్ లైఫ్స్ అంటారు. కేవలం భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి బతుకు తప్ప కేవలం సంపాదించాలి, తినాలి, మళ్ళీ సంపాదించాలి, తినాలి, మళ్ళీ సంపాదించాలి, తినాలి తప్ప మరొక ఆలోచనకి అవకాశం కలిగించని జీవితం అయిపోయింది. వేళ మధ్యలో ఎప్పుడైనా బోర్ కొడితే ఎంటర్టైన్మెంట్ కావాలి కనుక మన ఫోను టీవీ అదే టీవీ అంటే అదే కదా, లేకపోతే అది దాంట్లోకి వచ్చిన వాట్సాప్. ఇది మన బతుకు అయిపోయింది. ఇదే బతుకు అనుకునేటటువంటి ఆలోచన ధోరణి మన బుర్రల్లో పేరుకుపోయింది. ఎంగ్రే ఎంగ్రే మన బుర్రల్లో లాగా చెక్కి పెట్టేసినట్టయిపోయిందన్న. అందులోంచి బయటికి రావాల్సిన బాధ్యత మనకందరికీ. అదైతే మామూలుగా రాదు కదా, భౌతికంగా ఏదో ఒక దెబ్బ తగిలితే తప్ప మనకి దాని మీద దృష్టి వెళ్ళదు. శరీరం కంటే ఆత్మ అనేది ఒకటి వేరే ఉందని ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకి? పోయిన తర్వాత వస్తుంది, పోయిన తర్వాత వస్తుంది. అప్పుడు వస్తే లాభం ఏంటి? వాడు బాగానే పోయాడే, ఉన్నంత వరకు రాదు. అది వేదనే విషయం మనకి తెలియదు. మనం కూడా అట్లాంటి వాళ్ళమే, మనం కూడా ఈవేళ రేపు పోయేటోళ్ళమే కదా. మన పర్మనెంట్ ఎవడు పర్మనెంట్ కాదు, కానీ ఇప్పుడైనా మనం అలా అనుకోవచ్చు కదా. అనుకోకు దోదండి, అబ్బో ఆలోచన రాని రాదు కదా. ఒక పొంట వాళ్ళు చెబుతామంటే వాడు ఉంటాడా? మా చిన్నప్పుడు ఆయన ఒక గట్టి కాసేపు ఎవడైనా దేవుడు ఉన్నాడని నిరూపించినట్లయితే నేను 100,000 రూపాయలు ఇస్తా అని ఒక ఆయన పని కట్టాడు గోదావరి జిల్లాలో మా చిన్నప్పుడు. ఇప్పుడు కాదు అది ప్రాబబ్లీ 1960s and 1970s. నిజమే. ఇప్పుడు ఈ వేళ నాకు నిరూపిద్దామని అనిపిస్తుంది, కానీ వాళ్ళు లేడు. ఉన్నాడా నిరూపిద్దామని నా కోరిక ఉంది, కానీ వాళ్ళు లేడు కదా. ఒరే ఎందుకు రా పోయావు, ఎవరికైనా పోదామని అనిపిస్తాను. ఎవరికైనా ముక్కుతున్నా మూలుగుతున్నా చుట్టూ ఉండేవాడు తిట్టుకుంటున్నా అదే మనసం మీద పడి అలాగ ఊహూ పని చేయించుకుంటామని చూస్తాడు తప్ప పోదామని ఎవడా అనుకుంటున్నాడు. లేడు పోయాడు. ఒరే నీకు దేవుడు ఉన్నాడని నేను తీస్తా అన్నా అంటే వాడేమి అసలు పోయే లోపల ఈ వాస్తవాన్ని మనం గుర్తించగలిగితే, మన జీవితాన్ని యజ్ఞమయంగా మలుచుకోగలిగితే, మనం ఎక్కడుంటే అక్కడ సహజంగా పూసిన పువ్వు ఏమండో నేను చాలా వాసన ఇస్తా నేను ఇక్కడున్నా రండి అంటుగా సహజంగా పూసినటువంటి ఓ సంపెంగ పువ్వో మల్లె పువ్వో అది అక్కడ ఉన్నట్టుగా ఎవరైనా చెప్పాలా? ఎస్, తన పరిమళాన్ని అన్ని దిక్కులకి అది విరజిమ్మి అక్కడక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అనేటట్టు చేస్తుంది. సరి అయిన జ్ఞానం కలిగిన వ్యక్తి, తన జీవితాన్ని యజ్ఞమయంగా మలచగలిగినటువంటి వ్యక్తి ఎక్కడుంటే వాడి చుట్టూ పరిమళము వ్యాపిస్తుంది. ఇది వేదం చెప్పిన మాట. యథా వృక్షస్య సంపుష్టితస్య దూరాత్ గంధోవాత్ ఏవం పుణ్యస్య కర్మణో గంధో వాతి. మంచి పనులు చేసేవాడు వాడిలోంచి కలిగే మంచి జ్ఞానం ఎప్పుడు కూడా చుట్టూ ఉండే వారందరికీ శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది. వికసించిన పుష్పపు పరిమళం లాభం. మన వరుణ యజ్ఞానికి లక్ష్యం అదే. మనందరం కూడా కాలాన్ని కడిగేసుకుందాం, దాసత్వ మీద తెచ్చుకుందాం. మనం చేసే ప్రతి పని వెనకాతలు ఉండి వాడు అందుకుంటూ ఉంటాడని గుర్తిద్దాం. వాడు మన చుట్టూ ఉండే ప్రతి వ్యక్తిలో ఉన్నాడని తెలుసుకుందాం. దాసోహం అనే భావనకి మనం పునాది వేద్దాం. దాన్ని మనలోంచి అంకురింపచేద్దాం. మన అంటే మన చుట్టూ అందరూ ఆనందిస్తారు, మన చుట్టూ ఉండే వారంతా సంతోషపడతారు, మనకి సుఖము, చుట్టూ ఉండేవారికి కూడా సుఖం ఏర్పడుతుంది. అలాంటి వాడి బ్రతుకు యజ్ఞం. ఆ యజ్ఞం మనందరికీ కూడా కలిచు కాక ఇది మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ మనకి ఈ భావనకి కరువు ఏర్పడింది, బయట నీటికి కరువు ఏర్పడలా, ఈ మనస్సులో ఉండాల్సినటువంటి ఈ శ్రద్ధకి కరువు ఏర్పడింది. ఈ మనస్సులో ఉండేటువంటి శ్రద్ధ వర్షించాల్సిన అవసరం ఉంది కూడా. ఈ నీరు కావాలి. ఈ నీరు వస్తే బయట నీరు ఆటోమేటిక్ గా వస్తుంది. మామిడి పండు లోపల సహజంగా పండితే పైన రంగు ఆటోమేటిక్ గా వస్తుంది, వాసన వస్తుంది, రుచి వస్తుంది. అలా పండకుండా మనం మామిడిని తెచ్చి దాన్ని గట్టిగా గ్రైండర్ లో వేసి పిండి రసాన్ని తీసి దాన్ని పోసామనుకుంటే వస్తుంది దగ్గు, జలుబు, తుమ్ములు వస్తాయి, ఆ తర్వాత రోగం వస్తుంది. సహజంగా లోపల పండితే ఇవి దేవక్కర్లేదు, వాటంతా దైవ వస్తాయి. అప్పుడు ఆ పండు రసం తీసి త్రాగితే ఆహ్ అన్నట్టు అనిపిస్తుంది. మనం దాన్ని పండించుకునే ప్రయత్నం చేద్దాం. 5 రోజులు మనం పెట్టుకున్నాం ఈ యజ్ఞానికి అవధి, లిమిట్. ఈవేళ 3వ రోజు సగమైంది. ఈవేళ సాయంకాలం, రేపు ఒక్క రోజు, ఎల్లుండి మనకి పూర్ణ ఆహుతి జరుగుతుంది. అంటే మనకి 1.5 డే టైం ఉంది ఇంకా పండించుకోవడానికి, ఈ భావాన్ని మనలో పాపం కలిగించుకోవడానికి. దానికి తోడుపడటానికనే మన ఉదయం చేసే ఆరాధన కానీ, సాయంకాలం చేసే ఆరాధన కానీ, లేదు మధ్యలో మనకి చెప్పే మిగతా ప్రక్రియలన్నీ, సంకల్పాలు మరొకటో మరొకటో, ఇవన్నీ కూడా దాన్ని కలిగించాలనే ఒక ఉత్సాహంతో, శ్రద్ధతో మనం చేసుకునే కార్యక్రమాలు. అందులో ఈవేళ సాయంకాలం మన వెంకటేశ్వర ఆరాధనని మనం చేసుకుంటున్నాము. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ సాయంకాలం సుమారుగా 6 దాటిన తర్వాత యాగశాలలో ఆరాధన కార్యాన్ని చేసి ఆ తర్వాత ఈ వెంకటేశ్వర ఆరాధనని మనం చేస్తాం. మీ అందరికీ కూడా ఉదయము సాయంకాలము మనం వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తూ చేసేటటువంటి పత్రాలని మన వాళ్ళు అందజేస్తున్నారు. దాన్ని అక్కడెక్కడో దాని మీద ఒక బ్యానర్ కూడా రాసి అక్కడ పెట్టినట్టున్నారు. అందరూ నోట్ చేసుకోవడానికి, చూసి చదవటానికి వీలయ్యేటట్టుగా అవకాశం ఉన్నంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నందుకు అనేక మంగళాశాసనాలు చేస్తూ, ఇప్పుడు అందరికీ కూడా తదీయ ఆరాధన జరుగుతుంది. ఈ వెనకాతల వైపున తదీయ ఆరాధన అంటే అదేమిటండి, అదేదో అదే చేస్తారు, ఏం చేస్తారు అక్కడ? తదీయ ఆరాధన అంటే భోజనాలు అని అర్థం. ఏదైనా మాట్లాడడానికి మర్యాద ఉంటుంది కదండి, మౌడు మా ఆయన, మా భర్త బాబు, మా పతిదేవుడు, మా ఆర్యపుత్రుడు, ఇన్ని పదాలు వాడచ్చు కదా. కానీ ఇందులో ఏ పదాన్ని మంచిగా భావిస్తారు? ఏ పదం వాడినా అదే అర్థం అండి.
అని మా మొగుడు అని అంటారు. వింటుంటే అది ఏదో అనిపిస్తుంది, మా భర్త గారు మా పది లేదు, భర్త గారు కూడా అనొచ్చండి తప్పేం లేదు, కానీ దాంట్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. భర్త అంటే భరించేవాడు అని అర్థం, భరించేవాడు ఎందరైనా ఉండొచ్చు కదా. ఒక ఉద్యోగం చేసుకునేవాడు యజమాని కూడా భరించేవాడే, మీ ఆఫీసులో పనిచేసేవాడు అంతా వాళ్ళందరికీ మీరే కదండి భరించేవాడు. అంటే మీరేమవుతారు, భరించుకోడు అంటే భర్త అని అర్థం, అంటే భర్త అంటే అలాంటి ప్రమాదం కూడా ఉండేది. ఏమంటే మా భార్య మీద అంటుంటారు కొంతమంది పక్కవాడిని చూపించి, భార్య అంటే నా పోషణలో ఉన్నది అని అర్థం అండి. అంతే పోషణలో ఎంతమంది అయినా ఉండొచ్చు కదా, అంటే ఎవరైనా మా భార్య అన్నారనుకోండి ఎన్నవది అని అడగచ్చండి. కానీ ధర్మపత్ని అన్నారనుకోండి ఇంకా ప్రశ్న అడగడానికి లేదండి, ఎందుకంటే ధర్మపత్ని ఒకటే ఉంటాయి. అలానే ఆర్యపుత్రుడు అన్నారనుకోండి ఒకళ్ళే ఉంటాయి, అది కొత్త కోపం ఆర్యపుత్రుడు. మళ్ళీ ఆర్యుడు దేవుడు అంటున్నారు కాదు, ఆర్యపుత్రుడు అంటే ఆరాధ్యుడు అయినటువంటి వాడు అని, లేదా పతి దేవుడు అన్నారనుకోండి మా పతి గారు లేకపోతే మా పత్ని గారు. ఈవెన్ దే ఆర్ సో గుడ్, దే ఆర్ నాట్ బ్యాడ్ వర్డ్స్, పదాలు అర్థం అదేనా వాడకం. మరి మన సంస్కారం కలిగిన వాళ్ళం కదా, అంటే సంస్కారవంతంగా పదాలు వాడటం అనేది మంచిది అని ఉద్దేశంతో మన వాళ్ళు భోజనాలు చేయండి, అన్నాలు తినండి, కూడు కూడవండి, ఇలాంటి మాటలు ఆడటం లేదండి. ఇవన్నీ కూడా అర్థం అదేనండి, మీకు తెలిసిన తెలియదు కానీ తెలిసినా వీటికంటే కూడా అర్థం అదే, కానీ అలాంటి మాటలు మనం మాట్లాడటం లేదు. మనం ఏమంటున్నాం, తదియ ఆరాధన చేయండి. నేను ఎవరో తదియ ఆరాధన అంటే ఎవరికి అర్థం కాదండి, ఇక్కడ భోజనాలు చెప్పండి అంటున్నారు ఎవరో మనోడు. చెప్పచ్చు కానీ చెప్పచ్చు అంటే కూడు లాంటిది అది కూడా. తత్ అంటే దేవుడికి పేరండి, తత్ అంటే దేవుడు, ఆ దేవుడికి చెందిన వాళ్ళు అందరూ తదీయులు అంటారు. దేవుడికి మీలో చెందిన వాడు ఎంతమంది చెప్పండి చూద్దాం, ఎంతమంది మేము దేవుడికి చెందిన వాళ్ళం అనుకుంటున్నారు, చెందినట్టు దేవుడికి అందకపోతే దెయ్యాన్ని ఏం వాడు ఏంటా, దేవుడికైనా చెందా లేకపోతే దెయ్యానికి ఏమైనా చెందా ఏదో కలిగి ఉంటాను. దేవుడికి చెందిన వాడు అనుకుంటే వాడి పేరు తదీయుడు, తత్తికి చెందిన వాళ్ళు కనుక తదీయుడు. దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో తదీయులని కూడా అట్లానే ఆరాధించాలి. వారికి ఆహారాదులు ఇస్తూ వారిని కూడా ఆరాధించే ప్రక్రియకి తదీయ ఆరాధన అంటారు. అంటే మిమ్మల్ని ఎవరిని ఇంట్లో మీరు తిండి లేక ఇక్కడికి వచ్చిన వాళ్ళని అనుకోవట్లేదు మన కార్యకర్తలు, మీరు ఎంతో భక్తితో శ్రద్ధతో ప్రేమతో వచ్చిన వాళ్ళు, మంచి కార్యం జరపాలని వచ్చిన వాళ్ళు, అంచేత మీరంతా తదీయులు, మీ అందరికీ ఆరాధన చేయాలి. అందుకే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంచేత మీరందరూ కూడా చక్కగా అక్కడికి వెళ్ళి తదీయ ఆరాధనలో పాల్గొనండి. అవగాహన అందరికీ తదీయ ఆరాధన అంటే ఏమంటే తదియారాలంటే ఇప్పుడు దాకా పూజలే ఉంటుంది మళ్ళీ ఇంకో కొత్త పూజ ఏంటండి అన్నారు.
అంటే కుక్కలు తింటాయి పందులు తింటాయి, మనం కూడా ఉత్త తిండి తినకూడదు తదియారాధన చెయ్యాలి. అంటే చక్కగా ఇక్కడి నుంచి బయలుదేరి మీరందరూ కూడా తదియారాధనలో పాల్గొని చక్కగా మీ అంతర్యామిగా ఉండేటువంటి నారాయణుని ఆరాధన చేయండి. తిరిగి మళ్ళీ మనం సాయంకాలం కలుద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.